శ్రీమతే భక్తి చారు స్వామిని నామిని స్నిగ్ధ చేత ప్రణీత వాగ్నం చెడు సాప్లతం ప్రభుపాద గత ప్రాణనోమి భక్తి చరు పాదం నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంతో స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శిన్నవాది పశ్చత్తాదేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానందో శ్రీ అద్వైత గదాధర శివశతి గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ వంచకల్పతరుభస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ముప్పై శ్లోకం ఈ అధ్యాయం పేరు ప్రతిమారాజు కుమారగణముకు మధ్య సంభాషణ ఇంద్రియైర్విషయాకృష్టైర్ ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధే స్తంభస్థోయమివ ప్రదాత్ ఇంద్రియైర్విషయాకృష్టై ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధే స్తంభస్థోయమివ హృదాః ఇంద్రియైర్విషయాకృష్టై ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధే స్తంభస్థోయమివ హృదాః
ఇంద్రియైర్విషయాకృష్టై
ఇంద్రియైర్విషయాకృష్టై
ఆక్షిప్తం ஆஷ்ரித்தம் ஜாயதாம்
சேதனாம்
ஹரதி
புத்தே ஹரே கிருஷ்ண. ஈ ஸ்லோகால் உச்சரிஞ்சடம் வல்ல ஏன் பிரயோஜனம் தெரிசா இருக்கா? பிரயோஜனம் ஏன்டி? மனசுத்தமாகுதல், இங்கா பவித்திரம், இங்கா கிருஷ்ண சந்திருப்தி, இங்கா ஏமா ప్రభా చెప్పారు ఈ శుద్ధ భక్తుల నోటి నుంచి వచ్చినటువంటి శ్లోకాలు ఇవి ఉచ్చరించడం వల్ల వాళ్ళతో సంబంధం ఏర్పడుతుంది, వాళ్ళు ఎంత పవిత్రలో వాళ్ళ పవిత్రత మన మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం గురించి భిన్నం కాదు ఈ శ్లోకాలు. శ్లోకాలు బాగా బిగ్గరగా స్పష్టంగా ఉచ్చరించడం వల్ల హరే కృష్ణ మహామంత్రం పట్ల ఆసక్తి పెరుగుతుంది, బాగా జపం చేయగలరు. కాబట్టి చాలు, జపం బాగా చేయాలి, హరినామం పట్ల ఆసక్తి పెంచుకోవాలంటే చాలా సహాయకారి ఇది. లేకుంటే ఉదయాన్నే శ్రీమద్ భాగవతం ఎందుకు ఇచ్చారు మనకి? ఆచార్యులు ఇచ్చింది కొంచెం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఇచ్చారు ఆచార్యులు? రొటీన్గా వెళ్ళేది ఒకటి ఉంటుంది, ఏదో అంత వెళ్తున్నాను ఉదయం కార్యక్రమం వెళ్తున్నాను, అదొకటి పర్వాలేదు, అది కూడా గుడ్డి కన్నా మెల్ల మేలని. కానీ ఎందుకు చేస్తున్నారు, ఈ సమయంలో ఇది ఎందుకు పెట్టారు, దీని ఉపయోగం ఏంటి, నా లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏం సాధించాలని ఇస్కాన్లో చేరాను, ఆ లక్ష్యంకు ఇది ఎంత తోడ్పడుతుంది అని తెలిసినప్పుడు దాన్ని శ్రద్ధగా చేస్తారు. సో భాగవతము హరే కృష్ణ మహామంత్రం యొక్క విస్తారమైన వివరణ. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే శ్రద్ధగా పలకడం వినడం చేస్తారో హరే కృష్ణ మహామంత్రం పట్ల అనురక్తి ఆసక్తి, దృఢమైన ఆసక్తి, ముందు శ్లోకాల్లో వచ్చింది కదా, దృఢమైన ఆసక్తి పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. సరే చెప్పండి. ప్రతి పదార్థం భావం భాష్యం శిల ప్రభుపాద్ ద్వారా. అది అంగడి పెట్టారు ఇక్కడ, నువ్వే మాట్లాడుతున్నావు, అబ్బాయితో ఎవరు మాట్లాడుతున్నారు చూడు, అంటే నువ్వు అక్కడ చూడు బోర్డు వైపు, రెండు చేతులు కలిస్తేనే శబ్దం వచ్చేది. తప్పు నీది కూడా ఉంది లేదా? శబ్దం ఎలా వస్తుంది? ఒకసారి ముడుచుకోండి, ఇంకొకసారి తగులుతుంది, శబ్దం వస్తుందా? బయట తెలుసా, ఏదైనా ప్రమాదం జరిగితే పెద్ద వాహనం చిన్న వాహనం, పెద్ద వాహనం ఉంది తప్పు లేకుండా కూడా నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? వాళ్ళ నడుగు బండి నడిపే వాళ్ళు. ఇప్పుడు అబ్బాయిని ఎవరేమన్నారు? నిన్నే అంటారు, నీకు తెలీదా? ఓకే హరే కృష్ణ. ప్రతి పదార్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాద్ ద్వారా. ఇంద్రియ ఇంద్రియములచే విషయ ఇంద్రియార్థములు ఆకృష్టై ఆకర్షింపబడి ఆక్షిప్తం కల్లోలితమగును జాయతాం నిరంతరం చింతించుచు మన మనస్సు చేతనాం చైతన్యము హరతే నశించును బుద్ధే బుద్ధి స్తంభ కుశగ్రాసము తోయం జలము ఇవ వలే హ్రదాత్ జలాశయం నుండి. మనసుని మనస్సు మరియు ఇంద్రియములు భోగార్థమై ఇంద్రియార్థముల వైపునకు ఆకర్షించబడినప్పుడు మనస్సు కల్లోలితమగును. ఇంద్రియార్థములని నిరంతరం చింతించుట వలన జలాశయమునందలి జలము తీరమున గల కుశగ్రాసముచే క్రమముగా గ్రహించబడే విధముగా అతని నిజమైన చైతన్యం దాదాపుగా నశించిపోవును. ఏంటి నిజమైన చైతన్యం? కృష్ణ చైతన్యం దాదాపుగా నశించిపోవును. ఎప్పుడు? మనస్సు ఇంద్రియాలు ఇంద్రియార్థములు అంటే భోగించాలని ఎంత ప్రయత్నం ఎంత ఆలోచిస్తే అంత ఎక్కువగా మనస్సు కల్లోలానికి గురి అవుతుంది. కల్లోలిత మనస్సులో కృష్ణ చైతన్యం స్థిరంగా ఉంటుందా? మనసు స్థిరత్వం లేదు. ఏవం ప్రసన్న మనసు, మనసు ప్రసన్నంగా ఉంటేనే భగవద్భక్తి యోగత. మనసు స్థిరత్వం లేదంటే భక్తి యోగము చేయలేరు. మరి ఎలా వస్తుంది ఈ మనసు స్థిరత్వం? చెప్తారు ఇక్కడేంటి, ఏవం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగత. ప్రసన్నంగా ఉంటేనే మనసు భక్తి యోగం చేయగలవు. మరి ప్రసన్నత ఎలా వస్తుంది? దానికి భక్తి యోగమే మార్గం, వేరే ఏం లేదు. మొదలు పెట్టాలి, భక్తి యోగం మొదలు పెడితే భక్తి యోగం చేయగలవు. సాధ్య సాధన అంటారు కదా, సాధ్య సాధన. సాధ్య అంటే సాధించవలసింది, సాధన అంటే విధానం. కాబట్టి ఇక్కడ మనసు నిలకడ రావాలంటే విధానం ఏంటి? భక్తి యోగమే. లక్ష్యం ఏంటి? భక్తి యోగమే. రెండు ఒకటే. ఏ విధముగా మన మూల కృష్ణ భక్తి భావన కలుషితమై కృష్ణంతో గల సంబంధమును మనము మరిచేదమో ఈ శ్లోకమున చక్కగా వివరించబడింది. మనం ఎల్లప్పుడూ భక్తియుత సేవను నిర్వహించవలెనని గత శ్లోకమున ఉపదేశించబడింది. దాని ద్వారా భక్తి యోగాన్ని భౌతిక కోరికలన్నింటినీ తద్వారా ఆ భక్తి యోగ అగ్ని భక్తి యోగ అగ్ని భౌతిక కోరికలన్నింటినీ దహనము చేసి బూడిద చేస్తుంది. అంతేకాకుండా జన్మ మృత్యు పరంపర నుండి ముక్తులను చేస్తుంది. ఏది? భక్తి యోగమును దేంతో పోల్చారు? అగ్ని. మన చెప్పిన శ్లోకంలో దగ్ధాశయం అని మొదలైంది. దగ్ధం ఆశయ అంటే కోరికలు. నీ కోరికలన్నీ భస్మీపటలం. భస్మీపటలం అంటే బూడిద అయిపోతాయి. బూడిద అయిపోయిన తర్వాత మళ్ళీ మొలకెత్తే అవకాశం లేదు. బూడిద అయ్యే వరకు గింజలు బాగా వేపుడు చేయాలి. బాగా వేపుడైన గింజ మొలకెత్తుతుందా? మొలకెత్తదు. వేపుడు కాని గింజ ఎక్కడైనా కొంచెం అవకాశం దొరికింది అనుకో వెంటనే మొలుస్తుంది. బాగా వేపుడు చేసిన గింజ ఎక్కడ వేసినా మొలకెత్తదు. కాబట్టి బాగా వేపుడు అయ్యే వరకు మనం పెనంలో నుంచి బయటపడకూడదు. సెగ తగులుతుంటుంది. కొన్ని గింజలు ఏమవుతాయి? బా ఈ వేడి ఎక్కువ ఉందని ఒకటి రెండు తప్పించుకొని వెళ్తాయి బయటికి. ఆ మళ్ళీవి మొలకెత్తాయి. వేడి తగులుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమన్నారు? భక్తి యోగ అగ్ని. అగ్ని చల్లగా ఉంటుందా? భక్తి యోగం మనం ఏమన్నా చేయండి అంటే బీ హ్యాపీ అన్నారు. వీళ్ళు అగ్నితో పోలుస్తున్నారు మళ్ళీ కదా. భక్తి యోగం ఆనందదాయకం అన్నారు, ఇక్కడ అగ్నితో పోలుస్తుంది. అగ్ని ఆనందాన్ని ఇస్తుంది కానీ అనర్థ పనికిరాని వాటిని దహించేస్తుంది. భక్తి యోగ అగ్ని భౌతిక కోరికలన్నింటినీ క్రమముగా భస్మీపటలం చేయును, జన్మమృత్యు పరంపర నుండి మనల్ని ముక్తులను కావించును. ఈ విధంగా మనము భగవానుని పాదపద్మముల యందు పరోక్షముగా అకుంఠితమగు విశ్వాసమును కలిగి ఉండవచ్చును. ఇంద్రియ భోగమునే నిరంతరం చింతించుటకు మనస్సును అనుమతించినప్పుడు అది భవబంధమునకు కారణమగును. మనస్సు ఇంద్రియ భోగ వంచతోని పూర్తిగా నిండి ఉన్నప్పుడు కృష్ణభక్తి భావనను కోరినప్పటికీ నిరంతర అభ్యాసం చేత కూడా మనము ఇంద్రియ భోగ విషయమును మరువలేము. మనసు ఇంద్రియ భోగంతో పూర్తిగా నిండి ఉన్నప్పుడు కృష్ణభక్తి భావనను కోరుకొని నిరంతర అభ్యాసం చేత కూడా మనము ఇంద్రియ భోగ విషయమును మరువజాలము. మనసు నిండా ఇంద్రియ భోగం భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో నా విధీయతే. సమాధి ఏకాగ్రత నిలబడదు అతని మనసుని. ఎందుకు? మనసు నిండా భోగించాలని పెట్టుకొని ఉన్నాడు. అందుగురించే మనకు చూడొచ్చు, కొంతమంది వస్తారు, కొంతకాలం ఉంటారు, కానీ వాళ్ళ మనసులో భోగించాలనే భోగ లాలస బాగా ఉంటుంది. లాలస అంటే తెలుసా? తీవ్రమైన కోరిక ఉంటుంది, ధనము జనము ఏదో ఒక దాని మీద క్రమంగా దూరం అవుతుంది. ఇక్కడే ఈ వాక్యం చూడండి, ఇంద్రియ భోగంచే నిరంతరము చింతించుటకు మనసును అనుమతించినప్పుడు అది భవబంధనమునకు కారణమగును. మనస్సు యొక్క మనసు ఏంటి అంటే ఆలోచన, అనుభూతి, సంకల్పం, ఆలోచన, అనుభూతి, చింతన, లోతుగా ఆలోచన, దీన్ని అనుమతించిన మనస్సు ఇంద్రియ భోగ వాంఛతో నిండిపోయినప్పుడు కృష్ణభక్తి భావనను కోరినప్పటికీ నిరంతర అభ్యాసం చేత కూడా మనము ఇంద్రియ భోగ విషయమును మరవలేము. మనం మనసులో నిండా ఉందంటే కోరిక స్థిరత్వం రాదు. అదే ఇక్కడ భోగైశ్వర్య ప్రసక్తానం. ప్రసక్తి అంటే చాలా గాఢమైన ప్రగాఢమైన ఆసక్తిని ప్రసక్త అంటారు. భోగ ఐశ్వర్య ప్రసక్తానం, దాని ద్వారా మనసు చైతన్యం దొంగిలించబడిపోయింది. తయా అపహృత చైతసాం వ్యవసాయాత్మిక బుద్ధి, స్థిరబుద్ధి ఉండదు, సమాధి ఏకాగ్రత ఉండదు, నా విధీయతే మనసు నిలబడదు. వాళ్ళకి భక్తి చేయాలని చేస్తూ ఉంటారు కానీ మనసు నిలబడదు. కాబట్టి కొంతమంది ఏమవుతారు, అలాంటి వాళ్ళు ఫెస్టివల్ డివోటీస్ అవుతారు, కొంతమంది అకేషనల్ డివోటీస్ అవుతారు, కొంతమంది వీకెండ్ డివోటీస్, రకరకాల కొంతమంది ఏకాదశి డివోటీస్ అవుతారు, అకేషనల్ ఫెస్టివల్ యాన్యువల్ ఈ రకరకాల భక్తులు తయారవుతారు. భక్తులే వాళ్ళు కూడా. అయితే వాళ్ళకేంటి, మనసు నిండా కోరికలు నింపుకొని ఉన్నారు. మనుషుడు సన్యాసాశ్రమమును స్వీకరించినప్పటికీ మనస్సు నిగ్రహించలేకున్నచో కుటుంబము, సంఘము, విలాసవంతమైన గృహము వంటి ఇంద్రియార్థములనే తలచుచుండును. సన్యాసం స్వీకరించావు కానీ మనస్సు పవిత్రం కాలేదు, కుటుంబం గుర్తొస్తుంది, సంఘం గుర్తొస్తుంది, విలాసవంతమైన జీవితం గుర్తొస్తుంటుంది. హిమాలయాలకు వెళ్ళినను, అరణ్యమునకు వెళ్ళినను అతని మనస్సు మాత్రం విషయ చింతన యందే కొనసాగును. ఆ విధముగా అతని బుద్ధి క్రమక్రమముగా మార్పు చెందనొచ్చును. బుద్ధి ప్రభావితమైనప్పుడు కృష్ణభక్తి భావన పట్ల రుచిని అతడు కోల్పోవును. బుద్ధిగడ్డి తినిందంటారు కదా, అది భక్తి కావాలని వచ్చాము కానీ మనసులో చింతన మాత్రం దేని మీద ఉంది? కృష్ణ చింతన లేదు, విషయ చింతన ఉంది. చాడియ విషయ చాడియ కాబే విషయ చాడియ, మనకేంటి విషయం? ఆహారం, నిద్ర, భయం, ఐతున్నాం, విలాసవంతమైన జీవితం వదిలిపెట్టు అని వచ్చాము కానీ చింతన మాత్రం వాటి మీదనే కొనసాగుతుంది. ఇల్లు, బంధువులు, ధనము వీటి మీద కొనసాగుతుంది. ఏమవుతుంది? బుద్ధి హత, బుద్ధి నాశనం అయిపోతుందని. మన బుద్ధి ఎక్కడుంది? శాస్త్రాలే మన బుద్ధి. ఎక్కడండి? శాస్త్రాలు చదివినట్లే ఉంటుంది కానీ మనసు నిండా కోరికలు ఉన్నాయి. శాస్త్రంలోది ఎక్కదు మన మనసుకి, ఎక్కించుకోమని బుద్ధి. ఇక్కడ బుద్ధి క్రమక్రమంగా మార్పు చెందును. అంటే భక్తి చేయాలనే వచ్చావు కానీ మనసులో మాత్రం కోరికలు నింపుకొని ఉన్నావు, దానివల్ల నీ బుద్ధి మారిపోతుంది. క్రమక్రమంగా కృష్ణభక్తి పట్ల రుచి కోల్పోతాం. మనకు వస్తుంది కదా రుచి పెంపొందించుకోవాలి కదా. ఇక్కడ ఏమంటారు? రుచి తగ్గిపోతున్నాడు. అంటే ముందు రుచి ఉంది కాబట్టి వచ్చావు, కోల్పోతున్నావు. కారణం ఏంటి? కోరికలు, మనసు నిండా కోరికలు ఉన్నాయి. దీనికి ఇచ్చట ఒక ఉదాహరణ ఇవ్వబడింది. జలాశయం చుట్టూ స్తంభముల వలె కుశగ్రాసం పెరిగినచో, అంటే గడ్డి మొక్కలు పెరిగినచో నిరంతరము నీరంతయు క్రమంగా ఇంకిపోవును. ఎక్కడికి వెళ్తుంది నీరు? అవి పీల్చుకుంటాయి మొత్తం, కొలను ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా భౌతిక కోరికలు పెరిగినప్పుడు చైతన్యం అనేది స్వచ్ఛమగు జలము ఇంకిపోవును. చైతన్యం అనేది స్వచ్ఛ జలం ఇంకిపోతుంది. ఏంటి చైతన్యం అనేది స్వచ్ఛ జలం? ఇక్కడ కృష్ణ చైతన్యం అడుగంటిపోతుంది. పెరుగుతాయంట బాగా. ఏంటివి? కలుపు మొక్కలు బాగా పెరుగుతాయి. కనుక ఈ కుశగ్రాసమును ఆదిలోనే కత్తిరించి వేయవలెను లేదా పీకి పారవేయవలెను. కొన్ని కత్తిరిస్తే చనిపోయేటు ఉంటాయి, కొన్ని కత్తిరిస్తే ఇంకా ఎక్కువ పెరిగేటు ఉంటాయి. వాటిని ఏం చేయాలి? పీకి బయట. ఎవరి బాధ్యత ఇది? పొలము నుండి కలుపు మొక్కలను తీసివేయనిచో ఎరువును నీటిని అవి చక్కగా ఉపయోగించుకొనుననియు దానివలన పంట ఎండిపోవుననియు శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. వ్యవసాయం చేసే వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఇది. కలుపు మొక్కలు తీయకుంటే వేసే ఎరువు నీరు కలుపు మొక్కలు స్వీకరించి బాగా. ఏంటి కలుపు మొక్కలు? భక్తిలో పూజ, లాభ, ప్రతిష్ట, కామ, కాంచన, కీర్తి, అవి కొట్టినాటి పూజ, లాభ. అయితే ఇవరి మనం కొన్నిసార్లుగా దాదాపు గుర్తించలేని స్థితిలో ఉంటాం మనం. మరేంటి పరిస్థితి? మన చుట్టూ ఉన్న భక్తులు గుర్తిస్తారు, అయ్యో నీకు ఈ కలుపు మొక్కలు ఉన్నాయి, ఇది ఉంది, నువ్వు పూజ, లాభ, ప్రతిష్ట జాగ్రత్త అని చెప్తారు. ఎప్పుడు చెప్తారు తెలుసా? నువ్వు తీసుకునే స్థితిలో ఉంటే చెప్తారు, లేదా నీతో స్నేహం ఉంటే అన్న చెప్తారు, లేదా నీ పైన కొంచెం, నీ పైన కాదు, నువ్వు వాళ్ళకి అప్పగించుకొని ఉంటే అన్న చెప్తారు. వాళ్ళకి శరణాగతి పొంది ఉండాలి, లేదా వాళ్ళతో స్నేహమైనా ఉండాలి, అప్పుడే వాళ్ళు చెప్పగలుగుతారు ఇది ఇది ఉంది జాగ్రత్త. రెండింటిలో ఏది లేనప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటారు. దీనివల్ల దీని నుంచి ఏమర్థమవుతుంది మనకి? భక్తుల సాంగత్యంలో ఉండడం అంటే భక్తులతో చక్కటి సంబంధాలు ఏర్పరచుకొని ఉండాలి. అప్పుడు మనం ఏదైనా పొరపాటు చేస్తున్నా కూడా చెప్పగలరు వాళ్ళు వచ్చి మన దగ్గరికి. మనము భక్తులతో సంబంధాలు లేవంటే భక్తుల మధ్య కూర్చొని ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏమన్నారు? ఆ పొలంలో ఉన్న కలుపు మొక్కలు పీకి వేయాలి. ఎవరు పీకేస్తారు? నువ్వు పీకేయాలి. అది గురువు కానీ గురు ప్రతినిధులు కానీ చెప్తారు, ఇది ఉంది జాగ్రత్త చూడు నీకు అని. అది ఆ చెప్పేది కూడా చూస్తారు, మనం స్వీకరిస్తున్నామా లేదా దాన్ని బట్టి ఉంటుంది. గతంలో చర్చించాము కదా, ప్రభుపాద కొంతమందిని బాగా ఎంత మందలించేది, వాళ్ళకు చెమటలు పట్టిపోయేవి. కానీ కొంతమందిని ఏమనకపోయేది, కారణం ఏంటి?
వాళ్ళు
స్వీకరించలేరు. సరే చూసుకొని స్వీకరించే వాళ్ళకు పడుతుంటాయి కదా, ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకు పడుతూనే ఉంటాయి. ఎందుకు అట్లా? స్వీకరించాడంటే ఆయన అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నాడంటే నేను మీకు అప్పగించేస్తున్నాను, ఇంకా మీరే నాకు దిక్కు అని. బాధ్యత ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా దండించడము అది చేస్తారు. బరువు అతనితో సంబంధం లేదనుకో, సరే ఏదో చేసుకుంటున్నాడు చేసుకొని. అప్పుడేమవుతుంది, మన కలుపు మొక్కలు ఉన్నాయని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు మన చుట్టూ? ఉంటారు, చెప్పలేరు మన దగ్గరికి వచ్చి. ఇక్కడ మనం చాలామంది భక్తిలో ముందుకు ఎదగలేకపోవడానికి కారణం ఇది. శ్రద్ధ సాధుసంగ శ్రద్ధ ఉంటుంది, సాధుసంగం చేస్తాం, భజన క్రియ అనర్థ నివృత్తి దగ్గర ఆగిపోతుంది. ఎవరో ఒకరు ఉండాలి మనకు చెప్పేవాళ్ళు, అయ్యా ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు, ఇది మంచిది కాదు, నీ భక్తికి మంచిది కాదు అని. అది ఉండే అయితే ప్రభుపాద దయ వల్ల ఏంటంటే అలా చెప్పే వాళ్ళు అయితే ఉన్నారు మన చుట్టూ, కానీ స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే బుద్ధి హత, హత అంటే బుద్ధి హత్య చేయబడుతుంది. ఇంద్రియ భోగవాంఛే. ఓకే, శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశం. ఈ భౌతిక జగత్తునకు మనం పతనం చెందుటకు కారణం ఏంటి? జీవభోగవాంఛ కోరే. ఇంద్రియ భోగం కోరుకోవడం వల్ల వచ్చిపడ్డాం. దానివల్లనే మనము త్రివిధ తాపములను నిరంతరము జన్మ మృత్యు జరావ్యాధులను అనుభవించుచున్నాము. కానీ మన కోరికలను దివ్యమగు భగవత్ సేవ వైపుకు మళ్లించినచు అవి పవిత్రం కాగలవు. కోరికలను మనము చంపుకోలేము, కానీ వాటి ఉపాధులను మాత్రం పవిత్రం చేయగలము. ఇక్కడేంటి, కోరికలను చంపుకోలేము, వాటి ఉపాధులను పవిత్రం చేయాలని. దీనికి ఎవరు చెప్తారు?
అంటే నేను ఫలానా వాడిని, ఇది నా పేరు అండి, దాన్ని పవిత్రం చేయాలి. నేను కృష్ణదాస్ అన్నాను.
సో కోరికలు అయితే ఉన్నాయి, కృష్ణుడు సంబంధం లేని కోరికలు, ఉపాధి ఉంటుంది, గుర్తింపు. ధనం సంపాదించాలనే కోరిక ఉంది నీకు మనసులో, నీకేముంటుంది, నేను కోటీశ్వరుని కావాలని ఉంటుంది. నేను ఉపాధి వచ్చింది అక్కడ. ఎప్పుడైతే కృష్ణుడి కోసం కోట్లు సంపాదించాలన్నప్పుడు నీకు ఉపాధి ఉందా? అక్కడ పెద్ద మందిరం కట్టాలి, 3 కోట్లు ఖర్చు అవుతుంది, ఓ నా స్వామికి మందిరం కట్టాలి, నేను డబ్బులు సంపాదించాలి, ఉపాధి పోయింది అక్కడ. నేను అనే ఉపాధి పోయింది అక్కడ నీకు. అది పవిత్రం చేసుకోవడం. మరి భక్తి యోగం ఏంటి? నువ్వు ఇది ఆపండి, అది ఆపేయండి, ఇది ఆపేయండి, అది ఆపేయండి, ఏది ఆపనవసరం లేదు. ఏం చేయాలి దాన్ని? ఉపాధి తీసేయాలి. అంటే నా కోసం, మన కోసం, సంఘం కోసం, మా కుటుంబం కోసం అని తీసి కృష్ణుడి కోసం. ఒకనొక దేశమునకు, సంఘమునకు లేదా కుటుంబమునకు చెందిన వారమని నిరంతరం తలపోయిచు వారిని గురించి సతతం చింతించినచో. ఇక్కడ దేశము, సంఘము, కుటుంబము గురించే చింతించినచో సతతం జన్మ మృత్యు భరితమైన బద్ధ జీవితమును చిక్కుకుంటాము. సతతం చింతయంతో కుటుంబం, ఫలితం కర్మబంధం. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? సతతం చింతయంతో మాం, నా చింతన ఎందుంటే మామేతి నా దగ్గరికి వస్తావు. కుటుంబ చింతన ఎందుంటే అదే కుటుంబం దగ్గర జన్మిస్తావు, కానీ మనిషి జన్మ అనేది హామీ లేదు. పొద్దుకాయ జన్మించవచ్చు, అదే ఇంట్లో ఎల్లోకాయ జన్మించవచ్చు, ఇది ఏదో కర్మానుసారం అక్కడే ఉంటావు కానీ వేరే రూపంలో ఉంటావు. అదేదో కథ ఉంది కదా, పామయ్య పుడతాడు వాళ్ళు పంటలో పంట పొలాల్లో తిరుగుతుంటే వాళ్ళ మనవాళ్ళు వచ్చి కర్ర తీసుకొని చంపేస్తే దాని. హరే కృష్ణ. జన్మ మృత్యు భరితమైన బద్ధ జీవితంలో చిక్కుపడగలం, కానీ మన కోరికలను భగవత్ సేవలో వినియోగించినచో అవి పవిత్రం కాగలవు. ఆ విధంగా మనం భౌతిక కల్మషం నుండి శీఘ్రమే విడిపడగలము. మనిషి యొక్క మూల చైతన్యం నుండి వైదొలిగినప్పుడు గతమును మర్చిపోవును, ప్రస్తుతమును గుర్తించుకోలేడు. ఆ విధంగా అతని స్మృతి నష్టపడి సంపాదించిన జ్ఞానమంతయు మిథ్యా జ్ఞానమవును. స్మృతి జాయత విషయాన్ పుంస సంగస్తే శుభజాయతే సంగ సంజాయతే కామ కామాత్ క్రోధోద్భవతి సమ్మోహ. స్మృతి భ్రంశ ఎక్కడ మొదలైంది? స్మృతి నాశనం కావడం ధ్యాయతో. అది ఇక్కడ శ్లోకంలో ఇచ్చారు ధ్యానం, చింతన. భౌతిక వస్తువుల గురించి చింతన చేయకూడదు అని. ఎంత భౌతిక వస్తువుల నుంచి చింతన తగ్గుతూ ఉంటుందో అంత ఎక్కువగా నువ్వు ఆధ్యాత్మిక చైతన్యంలో వికసిస్తున్నట్టు. వాస్తవానికి ఇదే బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ, సన్యాసి అంటే వాస్తవానికి రంగు కాదు, గుర్తులు కాదు. ఈ చైతన్య వికాసాన్ని బట్టి అది గుర్తించుకోవాల్సింది. బ్రహ్మచారి ఆరంభ దశ, గృహస్థ ఓకే నేను పూర్తిగా మర్చిపోలేను, భౌతికమైనవి కొంత కావాలి నాకు, కొంతకాలం నేను అనుభవించాలి అనుకున్నప్పుడు అటువంటి చైతన్యం సరే నువ్వు దీంట్లో ప్రవేశం. దాంట్లో కూడా ఎక్కువ కాలం ఉండకూడదు, నీ చైతన్యం ఇంకా వికసించుకో వానప్రస్థ అయిపోవాలి. అది కూడా ఉండకూడదు ఇంకా, అంటే పూర్తి సన్యాసం, సత్ న్యాసం, భగవంతుడి కొరకు పూర్తిగా మనస వాచ కర్మన. ఇక్కడేమున్నారు, మనసులో కోరికలు అన్నారు. నువ్వు సన్యాసం అంటే నీ కోరికలన్నీ సంఘం, దేశం, కుటుంబం వీటి గురించి లేశం మాత్రం కూడా ఉండకూడదు, అది సన్యాసం. ఆ విధంగా అతని స్మృతి నష్టపడినప్పుడు సంపాదించిన జ్ఞానమంతయు మిథ్యామూలమై ఆధారపడును, మిథ్యామూలంపై ఆధారపడును. అది జరిగినప్పుడు ఆత్మ నష్టపడినదని విద్వాంసులు భావించెదరు. ఆత్మానుభవం కన్నను ఇతర విషయములే చాలా ప్రీతిపాత్రములని తలచుట కన్నను నిజస్వార్థమునకు వేరొక దృఢమగు ప్రతిబంధకం లేదు. భక్తికి సంబంధించిన విషయాలు తప్ప మిగతా విషయాలు ఏం చింతన చేసినా కూడా చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్లు అవుతాయి భక్తియుక్త జీవిత ప్రయాణంలో. చింతన ఎక్కడ వస్తుంది? మనసులో గురు, మనసులో వస్తుంది. అదే శ్లోకంలో ఇంద్రియైర్ విషయ ఆకృష్ట, ఆకృష్ట అంటే ఆకర్షించబడ్డం, ఇంద్రియాలు ఇంద్రియార్థముల వైపు ఆకర్షించబడతాయి. అప్పుడేమవుతుంది? మనసు అల్లకల్లోలం అవుతుంది, మనసు కల్లోలానికి గురవుతుంది, అలజడి అలజడి అని. కోరికలు లేని మనసు ఎలా ఉంటుంది? నీళ్ళు కొలంలో నీళ్ళు అలలు లేకుండా నీళ్ళు ప్రశాంతంగా ఉంటుంది, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? అంతేందుకు తొట్టి ఇళ్ళల్లో ఇప్పుడు తొట్లు ఉన్నాయో, అందరికి ట్యాంకులు ఉన్నాయి. ఒక పల్లెల్లో తొట్లు ఉండేటివి, తొట్లో నీళ్ళు పోస్తారు. కింద ఏదైనా చిన్న వస్తువు పడిందంటే అది కనిపించాలంటే ఏం చేయాలి? కొంచెం సేపు ఆగాలి, నీళ్ళు నిలకడైన తర్వాత కనిపిస్తుంది. అలాగే భౌతిక కోరికలని అలజడి ఉన్నంత వరకు నువ్వెవ్వరు, నువ్వేం చేస్తున్నావు గుర్తించలేకపోయా పొరపాట్లు చేసేది, తప్పులు చేసేది జరుగుతుంటుంది. అదే మనసు నిలకడ అయిన తర్వాత ఆలోచించాలి. అందు గురించి మనకు ఉన్నతి సాధించిన భక్తులు ఏం చెప్తారు, ఏదైనా సమస్య వచ్చిందనుకో పెనము వేడివేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టద్దు, దాని మీద కొంచెం చల్లారనివ్వండి తర్వాత చేయి పెట్టండి అంటారు. అంటే కొంతమంది కొన్నిసార్లు మాయ ప్రభావం వల్ల ఏదైనా జరుగుతూ ఉంటుంది మనకే భక్తి సాధనలో ఉన్నప్పటికీ కూడా. అప్పుడు ఏం చేయాలి, వెంటనే దాన్ని పరిష్కరించాలని చూసి కాళ్ళే పెన్న మీద చేయి పెడితే ఒకటి రెండు రోజులు సమయం ఇవ్వు, వాళ్ళ మనసులు వేడివేడిగా ఉన్నవి చల్లబడతాయి. తర్వాత ఏదైనా ఏదో దాని తర్వాత మసి పట్టింది, అది ఏదో కాలిపోయింది, బూడిదైంది, తీయొచ్చు అన్నమాట. వేడివేడి బూడిద పట్టుకుంటే ఆక్షిప్తం ధ్యాయతాం మన మనసు పూర్తిగా చింతనలో నిమగ్నం అయిపోయింది. చైతన్యం హరతే, దానివల్ల చైతన్యం నాశనం అయిపోయింది, బుద్ధి నాశనం అయిపోయింది. దానివల్ల చైతన్యము కృష్ణ చైతన్యం పూర్తిగా నాశనం అయిపోయింది. అంటే గడ్డి మొక్కలు అంటే మీ చైతన్యం ఉంది, చైతన్యం కలుషితం అయిపోయింది. ఆలోచిస్తున్నాం పుట్టాము పెరిగాము సంపాదించాము, ఏంది ఇదంతా, ఏంది చింతన, చింతన లేకుండా చేస్తారా ఇవన్నీ, పెద్ద పెద్ద చదువులు ధనము వ్యాపారం చింతన ఉంటుంది, చింతన లేకుండా చేయలేరు. కానీ ఇదంతా ఏంటి, జీవుడు తన సహజ స్థితిని కోల్పోయాడు. ఇక్కడ భాగవతం ప్రభు చదివి వాళ్ళకి తెలుస్తుంది కదా, బయట వాళ్ళు మాట్లాడుతుంటే ఏంది వీళ్ళు మాట్లాడేది అంత వింతగా ఉంది అనిపిస్తుంటుంది. బాగా చెప్పం వినే వాళ్ళకి, బాగా భాగవతం వినే వాళ్ళకి భౌతికమైన విషయాలు ఏదో వింతగా ఉంటుంది, ఏంది వీళ్ళు మాట్లాడేది, ఏం చేస్తున్నారు వీళ్ళు. సరిగా వినని రోజు, సరిగా చదవని రోజు మనసు చాలా దాని వైపు వెళ్తుంటుంది, ఇంకా వినాలి, ఇంకా చూడాలి ఏం జరుగుతుంది అక్కడ. అంటే అక్కడ ఏంటి, బుద్ధి హత చేయబడిపోయింది. బుద్ధి మనసు నియంత్రించాలి, కానీ మనసు అల్లా కల్లోలం, అదేంటి పగ్గాలు లేని గుర్రం అంటారు, కళ్ళెం లేని గుర్రంలాగా తయారవుతుంది మనసు. ఇంకా బుద్ధి ఏం చేస్తుంది, ముసళ్ళు అయిపోయి ఢిల్లా పడిపోయి అక్కడ పడిపోతే ఇంకా మనసు ఇష్టం వచ్చినట్టు స్వైర విహారం అన్నమాట చేస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. శ్రీమద్ భాగవతం కి జాయ, శ్రీల ప్రభుపాద కి జాయ, శ్రీ శ్రీ నితాయ గౌర్ సుందర మహాప్రసాదం కి జాయ.